జై సాయిరాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. ఇందలి విషయములు: సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాజీ సిద్దిక్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనము. సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరించవచ్చును: నిర్గుణస్వరూపము, సగుణస్వరూపము. నిర్గుణస్వరూపమునకు ఆకారము లేదు, సగుణస్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపముగా భావించి పూజించుట సులభము. కొంతకాలము వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మమును పూజించినా గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణస్వరూపమగు పరబ్రహ్మ ఉపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడును పూజనీయములు. కానీ సద్గురువు వీని అన్నిటికంటేనూ ఉత్కృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతిధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా ఒక భగవత్ భక్తుడు అనెదరు. కొందరు మహాభాగవంతుడు అందురు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమము చేయబోవుటకు ముందు దారిలో తాపార్థులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవనాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీరుస్తూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మానియు, తన సజీవ ప్రతిమ అనియు, తానే వారనియు, వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింప అలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. ఇది తైత్తరీయోపనిషత్తులో కలదు. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనెసంచిని ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకునుటకు చిన్న బాలీసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికలను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరమూ చూపకుండెను. కొందరు చామరములతోనూ, కొందరు విసినకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అగ్ర్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు వారికి చందనము, అత్తరు పూయిచుండిరి. కొందరు తాంబూలము సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేవారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ. తాత్యా సాహెబ్ నూల్కరు మిత్రుడైన డాక్టర్ పండిట్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడి వచ్చెను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను. డాక్టర్ పండిట్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను. బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్లంతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టర్ పండిట్ కూడా అతనిని అనుసరించెను. దాదాభట్ బాబాను పూజించెను. అంతకుముందు ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండిట్ దాదాభట్ యొక్క పూజాపళ్ళం నుంచి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరుకుండెను. ఆనాడు సాయంకాలమున దాదాభట్టు బాబాను ఇట్లడిగాను. బాబా, మేమెవరవన్నా మీ నుదుటిపై చందనం పూయుదుమన్నా నిరాకరింతురే. మరి డాక్టర్ పండిట్ వ్రాయగా ఈనాడు ఎలా ఊరుకుంటురి? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించట ద్వారా తాను మైలపడిపోవుదును అనే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేను ఎట్లొడ్డు చెప్పగలను అనిరి. దాదాభట్టు ఆ తరువాత డాక్టర్ పండిత్ను ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువుకు వనరించినట్లే బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసి తిని అని అనెను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళని విసిరివేయుచు ఉగ్ర అవతారమును దాల్చేవారు. అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించుచుండ్రి. బయటికి కోపముతో ఊగిపోవచ్చు, కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృహృదయము వలె అనురాగమయము. వెంటనే వారు తన భక్తులను ప్రేమతో దగ్గరకు తీసుకుని, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలపై ఎక్కడైనా తరిమివేయినా, సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగొట్టునా, నేను మిమ్మలను ఎందుకు నిరాదరించదను? నేనెప్పుడూ మీ యోగక్షేమంలోనే అపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటే ఉండి పిలిచినా పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనిడివారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడూ ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవ్వరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ ఫాల్కే కదా ఇందుకు ఉదాహరణము. సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరెను. అతడు చావడికి ఉత్తర భాగమున బస చేశాను. 9 నెలలు షిరిడిలో ఉన్నను బాబా వనని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునేవాడు. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను. ఏమి చేయడానికి అతనికి తోచుకుండెను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్లిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహాను ఇచ్చిరి. అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను ఫాల్కే వేడుకొనెను. శ్యామ అందులోకి సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముసలి హాజీని మసీదులో కాలు పెట్టనియ్యవేలా. ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు, ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను, శ్యామ, ఇటువంటి విషయాల్లో నువ్వింకా పసివాడవు, నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొనినచో ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? అల్లా మీ ఆ కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగు వారెవరు? సరే, నువ్వు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగు. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000 రూపాయలు 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని జవాబును తీసుకొచ్చాను. సరే, మరలా పోయి వాణ్ణి ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసేదమ్ము, వానికి దాని మాంసము కావలనో వృషణములు కావలనో కనుగొనుము అనగా బాబావారి కొలంబాలో అనగా మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచే మట్టి పాత్రయే కొలంబ, బాబావారి కొలంబాలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబ నీటి కుండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకునున్నావు? నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోతూ ఏమిటేమిటో వదరుచున్నావే. నా దగ్గర నీ ఆటలు, ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకపోవచ్చున్నావు అనుచు ఏమేమో ఇంకను అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా అగ్రహావేశములను చూచి హాజీ గాభరాపడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను. అప్పటినుంచి కూడా హాజీని బాబా ప్రేమాదరములతో చూస్తూ భోజనమునకు పిలుచుచుండెను. హాజీ ఆనాటి నుంచి తనకు ఇష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చి పోవచ్చుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బులు ఇచ్చుచుండెను. బాబా దర్బారులో అతను కూడా ఒకడు అయ్యెను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలిపే 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యెను. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. చిరి గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబ మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడు అని బాబాను వేడుకొనిరి. ఆపదలో ఉన్న జనులను చూసి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించిరి. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశములో కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము తునిలోని మంటలు అపరిమితంగా లేచెను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లుగా ఎగయుచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి యొక్క భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ శటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచూ దిగు దిగు శాంతించుము అనిరి. ఒక్కొక్క శటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వము మితముగా మండసాగెను. భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారిని ఎల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులవుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఎటువంటి కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.